మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఈశ్వర్ విష్ణుబుట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం ఆగస్ట్ 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను మీ ఈశ్వర్ విష్ణుబుట్ల మాట్లాడుతున్నాను న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన 8:30 నుండి 9:30 వరకు. మీరు గనక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తూ ఉంటే గనక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తూ ఉంటే గనక +1484364-3471 పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తూ ఉంటే గనక myin.media ఐడి పైన కాల్ చేసి మీరు కూడా చర్చలో పాల్పంచుకోవచ్చు, ప్రశ్నలు అడగచ్చు, అభిప్రాయాలు కూడా తెలియజెప్పచ్చు. ఓకే, సో మిత్రులందరికీ ఒకరోజు లేట్గా ఆలస్యంగా 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 2019 ఎన్నికల తర్వాత మొట్టమొదటి, అంటే ఈ దఫ 5 సంవత్సరాల ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా మనం చెప్పుకున్నటువంటి ఈ స్వాతంత్ర, అంటే తిరిగి ప్రధానికి ఎన్నికైన తర్వాత మోడీ గారు స్వాతంత్ర వేడుకల్లో పాల్గొంటూ నన్ను ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగం గురించి మనం ఈరోజు కొంచెం మాట్లాడుకుందాం. అలాగే రాష్ట్రాల యొక్క ప్రాధాన్యాలు ఏంటి, మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎంలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఆశయాలు ఏంటి, జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏంటి, దీని గురించి మాట్లాడుకుంటే, సో బ్రీఫ్గా మనం చెప్పాలంటే నిన్న ఎర్రకోట పై నుంచి మన ప్రధాన దాదాపు 90 నిమిషాల పాటు చేసినటువంటి ప్రసంగం పూర్తిగా స్వదేశీ సమస్యల పైన, స్వదేశీ సవాళ్ళ పైన ప్రత్యేకించి మనం కలిసికట్టుగా దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత పైన స్పష్టంగా ఆయన విజన్ని, ఆయన యొక్క దృక్పథాన్ని మరొకసారి తెలియజెప్పారు. 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ తిరిగి ఎర్రకోట పై నుంచి ప్రధానిగా 2వసారి ఎన్నికై ప్రధానిగా ప్రసంగిస్తూ ఆయన ఎంచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, అంటే మళ్ళీ తిరిగి మీకు గుర్తుండే ఉంటుంది 2014 ఎన్నికల తర్వాత చేసినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన స్వచ్ఛ భారత్ అనే దాన్ని ఒకదాన్ని ప్రపోజ్ చేశారు. భారతదేశం మొత్తం కూడా భారతీయులు సహజంగానే శుచి శుభ్రతకి అలవాటు పడి ఉంటారు. అలాంటిది విఆర్ భారతదేశంలో ఇంత అపరిశుభ్రత వలన అనేక జలవనరులు ఇబ్బంది పడుతున్నాయి, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ అనారోగ్యాల వలన ప్రజలు దాని మీద స్పెండ్ చేసే టైం కానీ, ఎనర్జీ కానీ, డబ్బులు కానీ, అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భవిష్యత్ తరాలకు అది మంచిది కాదు అనే ఒక ఉద్యమంలో ఆయన స్వచ్ఛ భారత్ అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకువెళ్ళిన తర్వాత ఈ రోజున మీరు దాని ఫలితాలు మనం చూస్తే కనుక దాదాపు 550 డిస్ట్రిక్ట్స్లో దేశవ్యాప్తంగా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, బహిరంగ మల విసర్జన నుంచి బయటకి రాబడ్డాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల యొక్క నిర్మాణం పైన ఈ ప్రభుత్వం 2014-15 మధ్య శ్రద్ధ పెట్టి అనేక మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించడం ద్వారా ముఖ్యంగా మహిళల యొక్క ఆత్మగౌరవంతో పాటు భూగర్భ జలాల యొక్క కాలుష్యాన్ని నివారించడం, తద్వారా ఈ బహిరంగ మల విసర్జన ద్వారా ఏర్పడే అంటువ్యాధులైనటువంటి డయేరియా, ఇట్లాంటి అనేక రకాల అంటువ్యాధులని తగ్గించడానికి చేసిన ప్రయత్నాలు నిజంగానే శ్లాఘనీయం. తన ఉద్యమంలో తీసుకున్న 2022 కల్లా భారతదేశం చెత్తరహిత భారతదేశంగా, స్వచ్ఛ భారతదేశంగా ఏర్పడాలని ఆయన కలలకి ప్రజలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది, ఏకోన్ముఖం కావడం జరిగింది. ఆ దిశలో ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతీయులుగా మనందరం కూడా దాన్ని ప్రతిజ్ఞలాగా, పార్టీలకు అతీతంగా మనం ప్రతిజ్ఞలాగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ ఆయన ఈ టర్మ్ లో ఎంచుకున్నటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే జల్, అంటే ఇప్పుడు పరిశుభ్రత సరే కాకపోతే మనకు తెలుసు వర్షాభావ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 250 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినట్లు మనం మొన్న జూలై వరకు, అంటే వర్షాలంటే ఇప్పుడు కురిసినలే కానీ జూలై వరకు పంటలకు సరైన నీరు లేనట్లు, సో లేని కారణంగా అనేక చోట్ల దిగుబడులు ఇబ్బంది అవుతున్నట్లు, అదే ముఖ్యంగా త్రాగునీరుకి దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తు కూడా చాలా ఇబ్బందికరంగానే కనబడుతోంది. మనం చూస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముఖ్యం ప్రత్యేకించి హైదరాబాద్లో వేసవి కాలంలో మనం ఎంత నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాం, నీరు రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాం, ఇవన్నీ మనం ఆలోచిస్తే కనుక సో ఈ నీటి వనరులని మనం ఎట్లా సంరక్షించుకోవాలి, ఎలా మనం దాన్ని తిరిగి ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టడం ద్వారా, ఎక్కడికక్కడ భూములు ఇంకే ప్రక్రియను చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంచడం, ప్రజలందరికీ ఆరోగ్యకరమైనటువంటి మంచినీరు అందించడం అనే దానిపైన ఆయన శ్రద్ధ పెట్టినట్లుగా మనకి ఈ సందేశం ఎర్రకోట సందేశం ద్వారా అర్థమవుతుంది. ఆ సందేశంలో ఆయన చెప్తూ దాదాపు 3,50,000 కోట్ల నిధులని సమీకరిస్తూ దేశవ్యాప్తంగా డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉంటే కరువు పీడిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తిరిగి పచ్చదనాన్ని పెంపొందించడానికి, తిరిగి భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా ప్రజలకి ఈ జల్శక్తి మిషన్ అనేదాన్ని ఒక మిషన్ కింద ఆయన తీసుకోవడం అనేది అభినందనీయం. మనం దాన్ని మనం చూడొచ్చు. మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక గత 4 సంవత్సరాల్లో అటవీ విస్తీర్ణం బాగా పెరగడం ఒక ఇంపార్టెంట్ విషయం. అయితే పులుల సంఖ్య కూడా దాదాపు 4 రెట్లు పెరిగి భారతదేశం పులులకు పుట్టినిల్లు. ఒక రకంగా స్వాతంత్రం వచ్చినాటికి దగ్గర 20,000 పులులు ఉండేవి మన దేశంలో. అలాంటివి 2014-2006 టైంకి వచ్చినప్పటికీ 100లోకి పడిపోయింది ఆ సంఖ్య. ఇప్పుడు తిరిగి అది పుంజుకుని దగ్గర 3,600 పులులు మన దేశవ్యాప్తంగా మళ్ళీ తిరిగి సంచరించడం అనేది పర్యావరణంలో సమతుల్యతని తిరిగి పెంపొందించడానికి ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలకి ఆలంబనగా నిలుస్తుంది అనేది ఆ ఫలితాలు మనం చూస్తామని చెప్పడంలో సందేహం లేదు. ఇవన్నీ కూడా ఒక రకమైన మంచి పరిణామాలు. అయితే ఆయన ఇంకొక ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. జనాభా నియంత్రణ అనేది పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటాం. భారతదేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ అని 2014 నుంచి 2018 వరకు మాట్లాడినటువంటి ప్రధాని ఈ రోజున భవిష్యత్తుకు సంబంధించినటువంటి మళ్ళీ ఇంకో దిశానిర్దేశం చేశారు. 2014 నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా భారతదేశం దాదాపు 65% భారతదేశ యువత 35 సంవత్సరాల లోపు యువకులు, ఇది మీకు ఈ అత్యద్భుత మానవ వనరులు కలిగినటువంటి దేశం కింద భారతదేశం 1 స్థాయిలో ఉంది, అగ్రస్థానంలో ఉంది. ఈ వనరులను ఉపయోగించుకోండి, వీళ్ళందరికీ శక్తి పనిచేసే శక్తి సామర్థ్యాలు అపారమైన జ్ఞానం ఉన్నాయి అని దేశం మన భారతదేశం గురించి ఎక్కడికెళ్ళినా ఆయన మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఒక రకంగా వాళ్ళందరికీ చెప్పి అది వాళ్ళందరినీ కన్విన్స్ చేసి భారతదేశం యొక్క ఇమేజ్ని ఆయన ప్రతి దేశంలో చెప్తూ ఉన్నటువంటి ప్రధాని సడన్గా ఆయన మళ్ళీ తిరిగి దీని గురించి ఎందుకు మాట్లాడారు ఇది అని అంటే, జనాభా నియంత్రణ పైన మనం దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా దానిపైన మన ప్రజలందరూ ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్ తరాలకి మనం అందించాల్సిన వనరులని ఇప్పుడే మనం తినేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి మాటలు మళ్ళీ తిరిగి చెప్పడం ద్వారా ఆయన ప్రజల్లో చాలామందిలో ఆలోచన రేకెత్తించారు. సో దీనికి వెనకాల కారణం ఏమై ఉండొచ్చు ఏంటి అని అంటే, ఇప్పటికే మనం గమనిస్తే కనుక ఇవన్నిటి యొక్క సంచయం అనమాట. వీటన్నిటి యొక్క రిసోర్సెస్ని మనం మనకున్నటువంటి అవైలబుల్ రిసోర్సెస్ని క్యాలిక్యులేషన్స్ని భవిష్యత్తులో మనకి లభ్యంగా ఉండేటువంటి జలవనరులు ఎట్లా ఉన్నాయి, మన ఆహారోత్పత్తి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, భవిష్యత్తులో మన జనాభా పెరుగుదల కనుక ఇలాగే కొనసాగితే రాబోయే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఉంటారని బహుశా. ఇప్పుడు భారతదేశం యువ భారతదేశం అయినప్పటికీ కూడా ఈ యువకులు వృద్ధులు అయ్యేటప్పటికీ తర్వాత తరాల్లో కనుక వచ్చే సంఖ్య సరిగా సరైన పోషకాహారం లేకుండా సరైనటువంటి విద్యా ఉపాధి అవకాశాలు లేకుండా ఉంటే కనుక అది భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తుంది అనేది ఒక ప్రతిపాదన. అందుగురించి ఆయన స్పష్టంగా జనాభా నియంత్రణ పైన ఫోకస్ పెట్టారు, మాట్లాడారు. దాని అర్థం ఇంకొకలా కూడా ఆలోచిస్తే కనుక హీస్ ఇండికేటింగ్, మోడీ ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే, భవిష్యత్తులో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర చట్టం అనే దాన్ని ప్రతిపాదించబోతున్నారు అనేది ఒక సూచన కింద మనకు కనబడుతుంది. ఇక్కడ సూచన అంటే అది ఒక ఉమ్మడి పౌర స్మృతి అని అంటే దాని అర్థం, ఇప్పుడు మనకు తెలుసు వివిధ రకాల సివిల్ సూట్స్లో సివిల్ లాస్ అన్ని కూడా డిఫరెంట్ రిలీజన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సివిల్ లాస్ ఇన్ ద సెన్స్ ఆస్తి చట్టం అనేది హిందువులకు ఒకలాగా ఉంటే ముస్లిమ్స్కు వేరేలా ఉంటుంది వాళ్ళు ఎవరు డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ అనేది. అట్లాగే వైవాహిక చట్టాలు తీసుకుంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటాయి, హిందువులకు ఒకలాగుంటాయి కనుక ముస్లింస్కి ఒకలాగుంటాయి కాంట్రాక్ట్ మ్యారేజెస్ కింద కానీ. సో వీటిని ఏదో డిస్టర్బ్ చేద్దాం అనేది ఉద్దేశం అయితే కాదు. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ దేని గురించి చెప్తుంది అంటే, భారతదేశం చేసే అంటే చట్టాలకి మతాలకు అతీతంగా జనాభా నియంత్రణ అనేది ఒక భారతదేశ ప్రభుత్వం కనుక ఒక మిషన్ కింద తీసుకుని ఉంటే అది అందరికీ అప్లికబుల్ అయ్యేలాగా ఉంటుంది. అది ఎక్కడ వాళ్ళ యొక్క సివిల్ రైట్స్ని వైలేట్ చేసినట్లు కాదు, ఇంకొకటి కాదు. కాకపోతే భారతదేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి అంశాలపైన వాళ్ళు స్పష్టమైనటువంటి విధి విధానాలు ఏవైతే రూపొందిస్తే అది అందరు పౌరులు దాన్ని పాటించాల్సి ఉంటుంది, దాని ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది అనేది మాత్రమే ఉమ్మడి పౌరసమితి యొక్క చట్టం యొక్క ఉద్దేశం. ఇక ఆయన ఇంకొకసారి మాట్లాడుతూ ఇంకొక విషయం గురించి మాట్లాడుతూ ప్లాస్టిక్ని రీయూజబుల్ ప్లాస్టిక్ని వాడండి, లేదా తాత్కాలికంగా వాడి పడేసే ప్లాస్టిక్ వాటిపైన ఎక్కువ మమకారం పెంచుకోవద్దు, ప్లాస్టిక్ రహిత దేశం కింద భారతదేశం ఉండాలి అనేది. అంటే ఆయన ఏంటంటే పర్యావరణం పైన ఆయనకున్నటువంటి శ్రద్ధ, పర్యావరణం పైన ఆయనకున్నటువంటి అవగాహన చాలా విస్పష్టంగా మనకు కనబడుతుంది. మనం గమనిస్తే కనుక గత 10 ఇయర్లో ఆయన తీసుకున్న చర్యలన్నిటికీ కూడా పర్యావరణం రిలేటెడ్గానే ఉంటాయి. సో మీరు దానికి రిలేటెడ్గా నేను ఇచ్చే సందేశాలు కానీ చర్యలు కానీ మీరు గమనిస్తే కనుక నా దేశంలో దాదాపు 4 కోట్ల మంది 7 కోట్ల మంది ఆడబిడ్డలు పొగ చూరిపోతున్నటువంటి ప్రాంతాలు పొగ చూరుతూ వంట చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, ప్లస్ పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మనం దాని నుంచి మనం వాళ్ళందరికీ విముక్తి కలిగించాలని చెప్పి ఆయన ఉజ్వల యోజన ద్వారా వీళ్ళందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. దానివల్ల రెండు ప్రయోజనాలు, ఒకటి ఏంటంటే గ్రీన్ ఎనర్జీ కన్జంప్షన్ వైపుగా అంటే కాలుష్యరహిత ఇంధనాన్ని ఉపయోగించడం ద్వారా పర్యావరణంలో ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి కాలుష్యం యొక్క కంట్రిబ్యూషన్ తగ్గించడం ఒకటి, అట్లాగే వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా అది మంచిది కాదు కాబట్టి ఆరోగ్యపరంగా రిసోర్సెస్ పైన ఆరోగ్య పైన ప్రభావం చూపే అంశాలను కనుక జాగ్రత్తగా మనం రీసెర్చ్ చేస్తూ జాగ్రత్తగా మనం తగ్గిస్తూ ప్రజల్ని ఆరోగ్యకరమైనటువంటి భారత్ వైపు తీసుకెళ్తూ ఉంటే కనుక రీసోర్సెస్ కంట్రిబ్యూట్ చేసేటువంటిది కూడా భారతదేశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ రెండు అంశాలను నేను బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని ప్రతిపాదించడం జరిగింది. అట్లాగే అతిపెద్ద లక్ష్యమైనటువంటి సోలార్ పవర్ అంటే లైక్ ఆల్టర్నేటివ్ పవర్ జనరేషన్ యొక్క లక్ష్యాన్ని దాదాపు 182 GW వరకు లక్ష్యం పెట్టుకోవడం జరిగింది ఆయన. దాంట్లో గ్రీన్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, అంటే బొగ్గు ఉత్పత్తితో సంబంధం లేకుండా పర్యావరణానికి ఏ రకమైనటువంటి నష్టం కలిగించినటువంటి అట్లాగే న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు కానటువంటి పర్యావరణ హితమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి పైన ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని టార్గెట్ని అంబిషియస్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఇంకా ఆ టార్గెట్ అచీవ్ కాలేదు కానీ దాని ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలలో పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధి, పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని అంశాలపైన నియంత్రణ తెచ్చుకోవడం ద్వారా ఆ గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోవడం ద్వారా పర్యావరణ హితమైనటువంటి భారతదేశాన్ని ఆయన పదే పదే మోడీ గారు చెప్పే అంశం ఏంటంటే భారతదేశపు సంస్కృతిలో ప్రకృతిని పెనవేసుకుని ఉండేదే లక్ష్యం కింద ప్రకృతిని పెనవేసుకుని ఉండి మాత్రమే మన మనుగడ సాధించగలుగుతాము, చెట్టుకి పుట్టకి మొక్కుతాము, చెట్టుని దైవంగా భావిస్తాము, పుట్టని దైవంగా భావిస్తాము, లైఫ్ సైకిల్ మొత్తాన్ని ఒక ఒక ధర్మం కింద భావిస్తాము, పులి ఇంకొకరు తినడం ఒక ధర్మం, ఆ లైఫ్ సైకిల్ మొత్తం ఏదైతే ఉందో సైన్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఆ సైన్స్లో ఆ లైఫ్ సైకిల్స్లో ఉన్నటువంటి అన్నిటి పట్ల కూడా ఒక రకమైనటువంటి దైవత్వాన్ని ఆపాదించడం ద్వారా ఆ సమతుల్యతను కాపాడడానికి భారతీయ సంస్కృతి ఎప్పుడు కృషి చేస్తుంది అనేది ఆయన పదే పదే నొక్కి వక్కాడించే అంశం. అది భారతీయ సంస్కృతికి ప్రతిబింబంలాగా ఆయన రిఫ్లెక్ట్ చేస్తూనే ఈ రోజున మనం చూస్తూ ఉంటే కనుక ఈ ఉద్గారాలను తగ్గించుకోవాలి, ఇంత వ్యర్థాన్ని ఇంత చెత్తల్ని మనం తగ్గించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అగ్రిమెంట్స్ జరుగుతూ అనేక రకాల దేశ సదస్సులు జరుగుతూ ఈ దానిపైన అనేక రకాల ఇష్యూలు జరుగుతూ ఉన్న సమయంలో భారత్ మన మోడీ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీటన్నిటికీ కూడా మూలం భారతదేశం యొక్క సంస్కృతిలో ఉంది, మనం లీడ్ బై ఎగ్జాంపుల్ లాగా మళ్ళీ తిరిగి మన పునః మూలాలకి పునఃప్రవేశం చేయడం ద్వారా ఈ సమతుల్యతను సాధించడం ద్వారా ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతితో సహజీవనం చేయడం ద్వారా ప్రకృతి యొక్క సహకారం ద్వారా కూడా మనం అభివృద్ధి చెందొచ్చు, ఈ విషయంలో మనం విశ్వగురు అవడానికి అవకాశం ఉంది అనేది ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశం. సో నిజంగానే ఇది ఒక రకంగా కరెక్ట్. అట్లాగే మీరు గమనిస్తే కనుక ఎలక్ట్రిక్ కార్స్కి డీజిల్ పెట్రోలియం కాలుష్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని ఆ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ని విద్యుత్ వాహనాల యొక్క వాడకాన్ని పెంపొందించడం కోసం మొన్న బడ్జెట్లో కూడా మీరు గమనిస్తే 2.5 లక్షల రూపాయల వడ్డీ రాయితీని ప్రకటించడం ఈ ఆ ఇండస్ట్రీని అట్లాగే వాటిపైన ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన GST తగ్గించడం అనేది విద్యుత్ వాహనాల యొక్క వినియోగాన్ని ప్రజల్లో పెంచడం ద్వారా అది ఆల్మోస్ట్ లైక్ 0 పొల్యూషన్, మీకు పెట్రోల్ డీజిల్తో పోలిస్తే 0 పొల్యూషన్. సో ఈ వీటిపై వీటి దిశగా భారతదేశాన్ని నడిపించడానికి అంటే పర్యావరణ హితమైన ప్రకృతితో మమేకమైనటువంటి అభివృద్ధిని సాధించడం ద్వారా ఆరోగ్యకరమైన భారత్ ఉండాలి, ఆరోగ్యకరమైన అభివృద్ధి ఉండాలని ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్ష దిశగా ఆయన దేశాన్ని నడిపించడానికి ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఓరేటర్, చాలా మంచి వక్త. ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నారో ప్రజలకి సూటిగా హత్తుకునేలా చెప్పడంలో ఆయన దిట్ట. ఆయన దాన్ని ఆచరించి చూపడంలో కూడా ఆయన స్పష్టమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఎక్కడ దానిపైన వేరే ఆలోచన చేస్తున్నట్లుగా మనం కనిపించట్లేదు. ఇది ఒక సమ్మిళితమైనటువంటి అభివృద్ధి ఎజెండా వైపుగా భారతదేశాన్ని తీసుకెళ్ళడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఈ స్ఫూర్తిని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ మనం దాన్ని స్వాగతించి ఆచరించి గ్రీనర్ ఇండియాకి, పర్యావరణ హితమైన భారతదేశం దిశగా మనం అడుగులు వేయాల్సిందే. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మన దేశంలో ఇప్పుడు అటవీ విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉండడం, ఇవన్నీ శుభ సూచకాలు. ఇవన్నీ అడవులు పర్యావరణం ఊరికే మనుషులొకళ్ళు ఉంటే అది మరో మార్స్ అవుతుంది, లేదా మరో మూన్ అవుతుంది. మనుషులొకళ్ళు ఉండడం కాదు కదా, చెట్టు పుట్ట సకల జీవచరాలు ఇక్కడ భూమిలో బతకడానికి అర్హత అర్హమైనటువంటి అన్ని సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సృష్టి అనేది ఆ మన భూమిపైన మనకి ఒక మంచి వాతావరణం అనేది బ్యాలెన్స్డ్ వాతావరణం అనేది ఉంటుంది. అది మనకు తిరిగి ఆ సైకిల్ కొనసాగిస్తుంది అనేది మనం అందరూ గమనించాల్సిన అంశం. ఇక ఇవన్నీ పర్యావరణ హితమైనటువంటి భారతదేశం, గ్రీనర్ భారతదేశం దిశగా ఆయన తీసుకున్న అడుగులు అయితే గనక ఆయన ఆర్టికల్ 370-35A గురించి ఆయన స్పెసిఫిక్గా ఆయన ఎర్రకోటపై నుంచి మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తాత్కాలికమైనప్పటికీ కూడా దాని మాటన ఉన్నటువంటి రాజకీయాల కోసమే ఇంతకాలం బ్రతికినటువంటి పార్టీలకు అతీతంగా బీజేపీ ప్రభుత్వం, ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం గురించి సగర్వంగా ఆయన ప్రకటిస్తూ కాశ్మీరీ ప్రజలని భారతదేశపు సమాజంలో అంతర్భాగంగానే మనం చూస్తాము, వాళ్ళు భారతదేశంలో ఒక భాగం, వాళ్ళ యొక్క అభివృద్ధి మన యొక్క బాధ్యత, జమ్మూ కాశ్మీర్లో అధికార వికేంద్రీకరణ అని అంటే కేవలం 2 కుటుంబాలకి పరిమితమైనటువంటి ఆ అధికారం బూత్ స్థాయిలకి, ఒక బ్లాక్ స్థాయికి అధికారాన్ని వికేంద్రీకరించడం ద్వారా అక్కడ ప్రజల యొక్క కష్టాలని మేము గట్టెక్కిస్తాము అనే భరోసాన్ని కల్పించడానికి ఆయన ప్రయత్నం చేశారు. మనం చూస్తూ ఉంటే కనుక ఐ థింక్ ఆర్టికల్ 370 గత పార్లమెంట్ సెషన్లో ఆగస్టు 5వ తారీఖున అది కంప్లీట్ అయిపోయింది. ఆర్టికల్ 370 ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత చాలా రకాల ప్రయత్నాలు, అంటే మనం గమనిస్తే చాలా మీడియాల్లో కూడా ఇది ఏకోన్ ముఖం అని మన దీని గురించి మనం ఆల్రెడీ చర్చ చేసాం. ఇది ఎవరిని సంప్రదించలేదు, వాళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు, ఇది ప్రజాస్వామ్యయుతం కాదు, ఇలాంటి మాటలు మాట్లాడే రాజకీయ పార్టీలు అన్నీ కూడా అసలు 370 వల్ల కాశ్మీర్కి వనగూడే ప్రయోజనాలు అంటే ఇప్పటికీ చెప్పలేకపోతున్నా వాడు. ఒక నిరంకుశమైనటువంటి చట్టం ఒకటి ఉంది, అది కొన్ని వర్గాలని అణిచివేస్తోంది, కొన్ని వర్గాల యొక్క అభివృద్ధికి అడ్డుగా నిలబడింది అని అనుకున్నప్పుడు అలాంటి చట్టాన్ని రద్దు చేస్తే దానివల్ల జరిగిన దానివల్ల ఆల్రెడీ ఏదైనా ప్రయోజనాలు జరిగి ఉంటే చెప్పాల్సిన పార్టీలు కానీ, ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ మీరు గమనిస్తే గనక మణిశంకర్ అయ్యర్ కానీ చిదంబరం గారు ఒక ఏహ్య భావంతో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాశ్మీర్లో గనక హిందూ రాష్ట్రం అయ్యిండుంటే గనక ఆర్టికల్ 370 రద్దు చేసేవారా అని. అసలు మరి ఆ సమస్యకి మూలం ఆయన తెలుసో తెలీదో నాకు అర్థం కాదు. కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, కాబట్టే ఆర్టికల్ 370 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ హిందూ రాజు ఉండడం వలన హిందూ రాజు యొక్క ప్రభుత్వాన్ని, రాజరికాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తూ వాళ్ళు వేరే రకమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో భాగంగా అక్కడ హిందూ రాజు ఏదైతే మిగతా లాగా ఇక్కడ మన హైదరాబాద్ లాగా ఇక్కడ హిందువులు ఎక్కువ ఉంటే ఇక్కడ ముస్లిం రాజు ఉన్నట్లుగా ఆ సమయంలో రాజుల ద్వారా జరిగిన నిర్ణయాలే అల్టిమేట్గా అప్పుడు వాళ్ళు జమీన్లకు వాళ్ళే అధిపతులు కాబట్టి ఆ నిర్ణయాలకి అక్కడ ఒక ప్రజాస్వామిక ఉడంబడికి జరిగింది. ఆ ప్రజాస్వామిక ఉడంబడికి ప్రకారమే జరిగిన అంశంలో మళ్ళీ తిరిగి వివక్ష ఎందుకుంది, ఎందుకని కొన్ని వల్మీకి కుటుంబాలు ఇప్పటికీ అక్కడ పాయిఖానాలు కడగడం మాత్రమే వృత్తిగా ఉన్నాయి, వాళ్ళు ఎందుకని బయటకు వచ్చి దళిత కుటుంబాలు వాళ్ళు ఎందుకని వాళ్ళు ఏదైనా వేరే ఉద్యోగం చేస్తానంటే జమ్మూ కాశ్మీర్ పౌరసత్వాన్ని ఎందుకు కోల్పోతారు, అంత మార్జినలైజ్డ్ వ్యక్తుల గురించి కూడా ఆలోచించగలిగారు కాబట్టి మనం దాన్ని ఎప్రిషియేట్ చేయాలి. మనం దీన్ని గత ఎపిసోడ్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకత్వానికి ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. వాళ్ళు తిరిగి పదే పదే అంశాన్ని అది ముస్లిం రాష్ట్రం కాబట్టే చేశారు, హిందూ రాష్ట్రం అయితే చేయరు కదా అని అంటే హిందూ రాష్ట్రం అయితే కనుక ఆర్టికల్ 370 అనేదాన్ని పెట్టాల్సిన అవసరమే వచ్చిండేది కాదు. ఆర్టికల్ 371 అంటే భౌగోళిక పరమైనటువంటి లేదా ప్రాంతపరమైనటువంటి ప్రయోజనాల కోసం మన తెలంగాణలో కూడా ఆర్టికల్ 371D ఉంది. ఆ 371D మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయిపోయింది, సెపరేట్ మన సెపరేట్ చేసిన తర్వాత కంటిన్యూ అవుతుంది. సో వ్యక్తుల యొక్క పౌరుల యొక్క ప్రయోజనాలకు ఎక్కడ ఇబ్బందికరం కాని రీతిలో పాలన జరుగుతుంది, కానీ ఇక్కడ మతాలను చూస్తూ జరుగుతుందా ఏంటి? ఆర్టికల్ 371D ఉంది అంటే జోన్ల వ్యవస్థ ఉంది ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం తెలంగాణలో. వేరే జోన్లో ఉన్న వ్యక్తులు ఒక జోన్ నుంచి ఇంకో జోన్లో వాళ్ళు చాలా ఉద్యోగాలు చేయడానికి లేకుండా అంత స్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి కదా, దానివల్ల ఏమైనా ప్రజలు దేశం పైన వ్యతిరేకంగా ఏమైనా పోరాడారేంటి? దాని ప్రకారం ఏదైతే పాలనాపరమైన ఇష్యూలు ఉంటాయో దాంట్లో దాని వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలి తప్ప వాళ్ళు దాన్ని మతాలకు అనుగుణంగా దాన్ని అప్లై చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రెలవెన్స్ కోల్పోతుంది ప్రస్తుత రాజకీయాల్లో. మణిశంకర్ అయ్యర్, కాంగ్రెస్ వీళ్ళందరూ మాట్లాడే భాష, పాకిస్తాన్ మాట్లాడే భాష నిజంగా ఒకలాగే ఉన్నాయి. పాకిస్తాన్ ఏదైతే ముందుకు తీసుకొచ్చి పెట్టి కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా దీన్ని చేస్తారని ఏదైతే వాళ్ళు తిరిగి ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లుగా మీరు మన కొన్ని కొన్ని పాకిస్తాన్ వాళ్ళు కోట్ చేసినటువంటి మన మీడియా రిపోర్ట్లు, అది NDTV కావచ్చు, అట్లాగే మన కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, అట్లాగే మమతా బెనర్జీ లాంటి నాయకులు కావచ్చు, స్టాలిన్ లాంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరి యొక్క స్టేట్మెంట్స్నే పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ అక్కడ విశ్లేషకులు కానీ కోట్ చేస్తున్నారు. కోట్ చేస్తూ ఇక భారతదేశంలో కూడా రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి, అక్కడ కాశ్మీరీ ముస్లింలకు అన్యాయం జరిగింది అంటున్నారు. వాళ్ళు కాశ్మీర్లో అనట కాశ్మీరీలకి అన్యాయం జరిగిందని అనటం లేదు. కాశ్మీర్లో ముస్లింలు ఉండొచ్చు, బౌద్ధులు ఉన్నారు, హిందువులు, జమ్మూ కాశ్మీర్లో హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, వాళ్ళ మిగతా ఎవరి గురించి మాట్లాడటం లేదు. కాశ్మీరీ హిందువుల గురించి వాళ్ళకి సంబంధం లే, కాశ్మీర్లో ఉన్నటువంటి దళితుల గురించి సంబంధం లే, కాశ్మీరీ ముస్లింలను అణచివేయడానికి చట్టం తీసుకొచ్చారు కాబట్టి మనం కాశ్మీర్ యొక్క ఆజాదీకి పోకోసం పోరాడాలి, కాశ్మీర్లో ఏదో జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ముస్లింలను అణచివేస్తున్నారు, జెనోసైడ్ చేస్తున్నారు లాంటి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా భారతదేశపు ముస్లింస్లని, ముస్లింల మొత్తంని రచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాలని సోషల్ మీడియాలో మనం చాలా చూసాం. అనేక రకాల వీడియోలు, ఫేక్ మ్యానుఫ్యాక్చర్డ్ వీడియోలు, ఫేక్ వీడియోలు, అట్లాగే కొంతమంది NDTV లాంటి ఒక ఛానల్ మీరు తీసుకుంటే కనుక వాళ్ళు క్రియేట్ చేసి అంటే అంతా నిజంగా శాంతంగా ఉందా, లోపల ఏదైనా జరుగుతుందా, నిశ్శబ్దంగా నివురుగప్పు నిప్పులా ఉందా, రగులుతుందా, కర్ఫ్యూ ఎత్తేస్తే కనుక ఏదైనా జరుగుతుందా, వీళ్ళు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కాకపోతే అలాగే రాజకీయ నాయకులు, మన కాంగ్రెస్ రాజకీయ మన CWC మీటింగ్ జరిగితే రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు, దీనిపైన ఆర్టికల్ 370 రద్దు, 35A రద్దు పైన కాంగ్రెస్ యొక్క స్టాండ్, ఇది కాశ్మీరీ ప్రజలకు వ్యతిరేకమైన చర్య కాబట్టి, మేము కాశ్మీరీ ముస్లింస్ వ్యతిరేకమైన చర్య కాబట్టి ఇది మా స్టాండ్, ఇదే దీన్ని కాదన్న వాళ్ళు ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు అంటారు. అంటే ఆయన చెప్పేదాని ప్రకారం కాశ్మీరీ ప్రజల యొక్క ప్రజాస్వామిక గొంతుని, చర్చని మనం వివరంగా విని దాని మీద నిర్ణయం తీసుకోవాలి, తీసుకోలేదు అనేది మా స్టాండ్ అని చెప్తూనే ఇది మా స్టాండు, దీనికి వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా కాదు, ఆయన ఒక MP మాత్రమే, ఆయన మరి పార్టీ శ్రేణులకి ఇది మా స్టాండు, ఉన్నవాళ్ళు ఉండండి, మీ స్టాండ్ ఒప్పుకొని వాళ్ళు బయటకు పోండి అంటే కనీసం చర్చకు కూడా, అంతర్గత చర్చకు కూడా ఆహ్వానించలేనటువంటిది, అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని ఒక డైనాస్ట్, ఒక కుటుంబ వారసుడు మిగతా వాళ్ళని బయటికి పొండని, దీన్ని ఒప్పుకునే వాళ్ళందరూ బయటికి పొండని పొమ్మంటుంటే అసలు వీళ్ళు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఎలా పనిచేస్తారో నాకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. ఇది కేవలం ఏంటనంటే ఏదో ఒక కొంతమందిని ఎప్పీస్ చేయడం కోసం ఒక ముస్లిం ఓట్ బ్యాంక్ని దీన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ మనకు మద్దతు ఇస్తుంది అనే ఆశే తప్ప దాంట్లో సాధ్యాసాధ్యాలు, ఉపయోగాలు, భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలు లేదా అప్రయోజనాలు ఏందో చెప్పలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉండి ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఒకన్న ప్రజాస్వామ్యం ఏంటయ్యా అంటే మళ్ళీ తిరిగి రాహుల్ గాంధీ గారు నేను రాజీనామా చేస్తాను అన్న 70 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు సోనియా గాంధీని ఇంటర్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం, మేము అంతర్గతంగా ఎలక్షన్స్ పెట్టం, మా మధ్య బంతులాట ఆడుతూ ఉంటుంది మా అధ్యక్ష పదవి, గాంధీ కుటుంబాన్ని కాదన్న ఎవరైనా ఈ వెళ్ళిపోవచ్చు, పార్టీ లేదు అని చెప్తూ వాళ్ళు ప్రజాస్వామిక చర్చ గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. మీరు గమనిస్తే కనుక కాంగ్రెస్ లీగల్ సెల్ అంటే దాంట్లో మోర్చాలలాగే వివిధ విభాగాలు ఉంటాయి కనుక కాంగ్రెస్ లీగల్ సెల్ ఆర్టికల్ 370కి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే హర్యానా కంప్లీట్ కాంగ్రెస్ సెల్, హర్యానా పార్టీ కాంగ్రెస్ విభాగం మొత్తం కూడా దీన్ని స్వాగతం పలికారు. అనేక మంది ఎంపీలు ఈ కాంగ్రెస్ దీనికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి స్టాండ్ను వ్యతిరేకిస్తూ ఇది ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకించడమే, మీకు ప్రజల యొక్క భావోద్వేగాలు పట్టడం లేదు, మీరు చెప్పిన అర్థం చేసుకోవట్లేదు, ఇంకా పాత తరం నాయకుల్లాగా ఆలోచిస్తున్నారు, పాత విధానాలను ఉంటున్నారు అంటూ అనేక మంది రాజ్యసభ దాదాపు 6-5 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు కాంగ్రెస్ నుంచి. అయినా వాళ్ళు వెనక్కి తగ్గడంలా దాన్ని దీనికి కేవలం మతపరమైన చర్చ వైపే నెట్టడం ద్వారా మతపరమైనటువంటి ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్ సమాధానం చెప్పగలుగుతుందా? అక్కడ జమ్మూ కాశ్మీర్లో వల్మీకి కులస్తున్నటువంటి దళితుల్ని ఎందుకు అణగదొక్కుతున్నారు? వాళ్ళకున్న విద్యా ఉపాధి అవకాశాలకు అక్కడ ఎప్పటికీ వాళ్ళకి అక్కడ కేవలం మరుగుదొడ్లు కడిగే వ్యక్తులుగానే ఉండాలి తప్ప వాళ్ళకి ఎప్పటికీ విద్యా ఉద్యోగాల్లో ఎప్పటికీ వాళ్ళ భాగం వాళ్ళు అందుకోలేరు అనే దానికి సమాధానం కాంగ్రెస్ చెప్పగలుగుతుందా అంటే తెలీదు, వాళ్ళ దగ్గర నాకు తెలిసి సమాధానం లేదు. సో ఇలాంటి ప్రక్రియలో భాగంగా ఒక పక్కన పాకిస్తాన్ కనుక అందరినీ ఆల్మోస్ట్ లైక్ పాకిస్తాన్ విదేశాల్లో అందరినీ అప్రోచ్ అయింది, మా ఇదిని వినండి, కాశ్మీర్లో అరాచకం చేస్తుంది భారత్, ఇలాంటి మాటలు మాట్లాడుతూ అందరూ ఇచ్చిన సమాధానం ఏంటయ్యా అంటే ఇది కాంగ్రెస్ అయ్యా బాబు, ఏదైతే మీ ఆధీనంలో కాకుండా మిగిలిన భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగాన్ని ఏదైనా చేసుకునేటువంటి హక్కు, అది 2 రాష్ట్రాల కింద విభజిస్తారా, 3 రాష్ట్రాల కింద విభజిస్తారా, ఎలా అడ్మినిస్టర్ చేస్తారు అని నిర్ణయించుకునే హక్కు సర్వసత్తాక దేశంగా భారతదేశానికి ఖచ్చితంగా ఉంది, అది భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారం, మేము దాంట్లో జోక్యం చేసుకోబోము అని ఇంచుమించు అన్ని దేశాలు ఏకతాటి మీద నిలబడి చెప్పాయి. దీన్ని అనువుగా వాడుకుని అక్కడ పాకిస్తాన్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఇమ్రాన్ ఖాన్ను మన జాతీయ వేడుకల్లో కూడా వాళ్ళు జాతీయ వేడుకలు చేసుకోకుండా అంటే మనకంటే కొంచెం ముందు పుట్టింది పాకిస్తాన్, మనకంటే కొంచెం ముందు పుట్టడం కాదు, మన నుంచి విభజింపబడింది కొద్దిగా ముందు పాకిస్తాన్. సో ఆ పాకిస్తాన్లో బ్లాక్ డే కిందకి ఆర్గనైజ్ చేసి ఎక్కడికక్కడ నిరసనలు ప్రకటించి మీరు చూస్తే గనక లండన్లో కూడా భారత ఐక్యమే విదేశాంగ కార్యాలయం ముందు పాకిస్తానీలు దాదాపు 1,000 మంది పోగై దాని మీద దాడి చేయడానికి చేసిన ప్రయత్నాలు. సో పాకిస్తాన్ వుడ్ నెవర్ స్టాప్, పాకిస్తాన్ అనేది ఇలాంటి అనైతిక చర్యలకి పాల్పడకుండా ఎప్పటికీ ఆగదు, అది చేస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అమ్ముకుని ఉగ్రవాదంతో వ్యాపారం చేసే ఏకైక దేశం ఏదైనా ఉందనంటే పాకిస్తాన్. పాకిస్తాన్లో ప్రొడక్టివిటీ 0, పరిశ్రమలు 0, దాని యొక్క గ్రోత్ రేట్ చాలా స్వల్పం, వాళ్ళ విదేశీ మరక ద్రవ్యం చాలా స్వల్పం. పాకిస్తాన్ దేనిపైనైనా సర్వైవ్ అవుతుందంటే తన భూభాగం పైన చైనా వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్న వనరులను లక్కెళ్ళడం కోసం అమ్ముకోవడం ఒకవైపు అయితే, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లకి అమెరికన్ బలగాలకి జరుగుతున్నటువంటి దాడుల్లో మేమేదో అక్కడ ఉగ్రవాదాన్ని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నాం లాంటి ఉగ్రవాదాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ డబ్బులు సంపాదించుకోవడం తప్ప పాకిస్తాన్ కంటూ స్వతంత్రంగా ఒక విధానం కానీ, ఒక ప్రజాస్వామ్య యొక్క పరిపాలన కానీ, ఒక స్ట్రక్చరల్గా ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థలు కానీ ఏమీ లేవు పాకిస్తాన్లో. మధ్యలో చేసిన కొంతమంది ప్రయత్నాలు కూడా మిలిటరీ అక్కడ దుర్మార్గంగానే అణిచివేసి అక్కడ ఆక్రమించుకోవడం మనకు బాగా తెలుసు. సో అలాంటి ఒక రోగ్ స్టేట్ని మనం పక్కన పెట్టుకుని అలాంటి రోగ్ స్టేట్కి ఉపయోగపడేలాగా ఇక్కడ మీడియా, అంటే ఇక్కడే కాదు ఆల్మోస్ట్ జాతీయ మీడియా ఒకటే కాదు, మీరు చూస్తే కనుక ఇంక్లూడింగ్ మన తెలుగు మీడియాలో కూడా చాలామంది ఇలా కుదురుతుందా అలా కుదురుతుందా, వాళ్ళని అడుగు చేయాలి ఎవరిని అడుగు చేయాలి, పాకిస్తాన్ అడుగు చేయాలంటే. సో ఇలాంటి స్టాండ్లు తీసుకోవడం ద్వారా రిలవెన్స్ కోల్పోతున్నారు అని చెప్పడానికి ఉదాహరణ ఏంటనంటే, మొన్న ఇండియా టుడే పబ్లిష్ చేసినటువంటి ఒక సర్వేలో దాదాపు 75-80% మంది ఈ దేశ ప్రజలు ఈ ఆర్టికల్ 370-35A రద్దుకి వెన్నుదన్నుగా నిలబడి ప్రభుత్వం వెనక సమర్థించారు. మరి వీళ్ళ యొక్క ఇది ప్రజాస్వామ్యంలో అధికుల యొక్క నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. అట్ ద సేమ్ టైం నిజమైనటువంటి ఇష్యూలు ఉంటే కనుక ఎవరైతే సబ్ పాస్డ్ సెగ్మెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆలోచించి మాట్లాడాలి, వాళ్ళ గురించి గొంతెత్తాలి, అంతేగాని వేరే శత్రు దేశాలకి వంత పాడేలాగా వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ అనుగుణంగా ఇక్కడ వర్క్ చేయడం అనేది కుదరదు. ఆ గొంతుని ఆయన నేను ఎర్రకోట పై ప్రసంగిస్తూ ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఒక చిన్న విషయం గమనిస్తే, నిన్న ఎర్రకోట ప్రధాని యొక్క ప్రసంగానికి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అటెండ్ కూడా కాలేదు కనీసం. అంటే భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవానికి వెళ్ళే క్రమంలో, 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని అత్యంత గర్వంగా జరుపుకుంటున్న క్షణాల్లో, ఈ భారతదేశం యొక్క పాత్ర, స్వతంత్ర ఉద్యమ పాత్రలో మా పూర్వీకులు బాగా పాటుపడ్డారు, మా వంశాలే దీన్ని తీసుకొచ్చాయి, ఇలాంటి మాటలు పదే పదే చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనాయకత్వం నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరు కాకపోవడం క్లియర్ కట్గా ఒక డివైడెడ్ ఒపీనియన్ ఇన్ దిస్ కంట్రీ. అంటే రెండు పార్టీల యొక్క సైద్ధాంతికమైనటువంటి ఒక విభజనని స్పష్టంగా సూచిస్తుంది. బీజేపీ ఒక పక్కన కల్చరల్ నేషనలిజాన్ని, అంటే సాంస్కృతిక జాతీయవాదాన్ని స్పష్టంగా కన్సాలిడేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అపీజ్మెంట్ అంటే మన బుజ్జగింపు రాజకీయాల నేపథ్యంలో ముందుకు వెళ్తూ, అంటే కాంగ్రెస్ ఉద్దేశంలో ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరూ ముస్లింసు, వాళ్ళకి ఏదైనా ప్రయోజనాలకు భంగం కలిగితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి మాకు మద్దతుగా నిలుస్తారు అనేది ఒక కన్సల్టేషన్ కింద కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి రిటార్ట్, ఈవెన్ ఓవైసీ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఓవైసీ కూడా అదే మాట చెప్తా ఉంటారు. ఆయన అంత ఎన్నికల ముందు ఛాలెంజ్ చేశాడు, ఐ ఛాలెంజ్ దిస్ గవర్నమెంట్ టు అబ్రోగేట్ ఆర్టికల్ 317-35 అని చెప్పిన వ్యక్తి ఓవైసీ గారు. తీరా ఛాలెంజ్ చేసి తీరా తిరిగి రద్దు చేసిన తర్వాత ఇది మా ముస్లింస్కి వ్యతిరేకమైన జరిగింది. మా అనే ముస్లింస్ ఎక్కడి నుంచి వస్తారో నాకు అర్థం కాదు. మా భారతీయులు వస్తారు, మా భారతీయుల్లో కాశ్మీర్లో ముస్లింస్ ఉంటారు, బౌద్ధులు ఉంటారు, సిక్కులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఓవైసీ లాంటి పార్టీలు మాట్లాడే అంశంలో కేవలం మా ముస్లింస్కి మద్దతుగా, మా ముస్లింస్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారని మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పార్టీలు క్రమక్రమంగా రిలవెన్స్ కోల్పోతున్నాయి. సో ఇలాంటి పార్టీలతో అంటగాగుతున్నటువంటి ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిపైన, అంటే నిన్న మొన్న ఎక్కడో మనం చూస్తుంటే కనుక ఒక 3-4 రోజుల క్రితం మన కేటీఆర్ గారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, మేము చెప్పిందే వినాలి కాదనంటే జాతీయ అనే నిరనియంతృత్వ ధోరణిలోకి బీజేపీ ప్రభుత్వం వెళ్తుంది, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని కేటీఆర్ గారు చెప్పడం ఒక ఆశ్చర్యం కలిగించింది. మీరు గమనిస్తే కనుక అనధికారికంగా ఇక్కడ తెలంగాణలో మీడియా పైన ఒకలాంటి మీడియా గ్యాగ్ అన్ ద సెన్స్ అణిచివేత ధోరణి ఇక్కడ స్పష్టంగా ఉందనేది అనేక మీడియా సంస్థలు చెప్తున్నటువంటి అంశం. ఎవరైనా వాళ్ళ టీఆర్ఎస్కి, టీఆర్ఎస్ నాయకులకి, నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడ అణచివేత ధోరణి ఉంటుంది, ఇక్కడ వాళ్ళని వాళ్ళ యొక్క గొంతు బయటకు వినపడినివ్వము, వాళ్ళని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తాము, మా దారికి వచ్చేంత వరకు వాళ్ళని అనేక రకాలుగా నిర్బంధాలకు గురి చేస్తాము అనేంత స్థాయిలో ఇక్కడ ప్రజాస్వామ్యం బరడు వెళుతూ, ఇక్కడ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఇలా చేస్తుంది, జాతీయవాదం మీరు చెప్పిందే జాతీయవాదం, మేము చెప్పింది వినకపోతే మీరు జాతి ద్రోహులు అని అనడం ద్వారా ఈ సమాజంలో విభజన కారణమవుతుంది అంటారు ఆయన. సో అదే ఫార్ములాను పట్టుకుని కదా ప్రాంతీయవాదం తెలంగాణవాదానికి మద్దతు ఇస్తేనే మీరు లేదంటే తెలంగాణ ద్రోహులు, మీరు ఆంధ్ర బూట్లు నాకేవాళ్ళు, మీరంతా తెలంగాణ ద్రోహులు, వాళ్ళ మీద దాడులు చేయండి అని చేసే కదా రాజకీయ ప్రయోజనాలు పొందింది. సో అది రాజకీయం అయితే ఇది రాజకీయం, అది తెలంగాణవాదం అయితే ఇది జాతీయవాదం. కాబట్టి ఎవరు దీన్ని మనం నిర్ద్వందంగా మనం చర్చించదలుచుకుంటే కనుక, సైద్ధాంతికంగా ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత ఆ స్టాండ్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా వాళ్ళని ఒక కార్నర్కి నెట్టేటువంటి వ్యూహాలు అన్ని పార్టీలకు ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ ఉన్నట్లు జాతీయ స్థాయిలో బీజేపీకి కూడా ఉంటాయి. కానీ బీజేపీకి ఇది కేవలం రాజకీయపరమైన సిద్ధాంతం కాదు. వాళ్ళకి ఏ సీట్లు లేనప్పుడు ఇదే వాదంతో నిలబడ్డారు, 2 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే వాదంతో నిలబడ్డారు, 83 వచ్చినప్పుడు ఇదే వాదంతో నిలబడ్డారు, 150 వచ్చినప్పుడు ఇంతే, 180 వచ్చినప్పుడు ఇంతే, తిరిగి 115 పడిపోయినప్పుడు ఇంతే, తిరిగి మళ్ళీ 282 వెళ్ళినప్పుడు అంతే, 303 వెళ్ళినప్పుడు కూడా అంతే. వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలకు అనుగుణంగా భారతదేశ ప్రజల్ని ప్రిపేర్ చేయడంలో, ఆ లక్ష్యాలకు అనుగుణంగా దేశాన్ని సమాయత్తం చేయడంలో ఇంకొక ముఖ్య ప్రతిపాదన ఏంటి, 3 కేంద్ర బలగాలకి, వాయు, నౌక మరియు సైన్యం, ఈ 3 బలగాలకి ఒక కేంద్ర కమిటీని, కామన్ కోఆర్డినేటర్ లాగా ఒక నియమించడం ద్వారా సమన్వయం చేసుకోవడం కోసం 3 బలగాల మధ్య, ఇది ఎప్పుడో దాదాపు 10 సంవత్సరాలు అయి ఉంటుంది. దీనిపైన ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చి మనకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 14 సంవత్సరాలు అయినట్లుంది. 2004లో ఎప్పుడు కమిటీ ఫామ్ చేశారు దీనిపైన బాబు, వీళ్ళ మధ్య సమన్వయం లేకపోతే కనుక మన పక్కన అటొక శత్రువు ఇటొక శత్రువు ఉంటే వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు సమన్వయం లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పిన మధ్యలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 20 శ్రద్ధ తీసుకోవాలి. ఆ శ్రద్ధ మోడీ గారు తీసుకున్నారు. ఇప్పుడు ఒక సిడిసిని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా వీళ్ళందరి మధ్య సమన్వయం సాధించడం కోసం సాధ్యపడుతుంది. సో వీళ్ళ వ్యవస్థల్లో ఏదైతే ఎంతకాలం ఇది మార్పులు జరగవు, ఇది ఇలాగే ఉంటాయి అనే దానికి ఒక సర్ప్రైజింగ్, ఒక ఆస్టోనిషింగ్ ఫ్యాక్ట్, అది మన ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు చేయడం ద్వారా ఓహో ఇవి జరగగలిగి ఉండి కూడా ఇందులో జరగలేదనే మాట అనే దాన్ని వాళ్ళు స్పష్టంగా ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. దానికి ఈ దేశంలో ఏ ప్రతిపక్షానికి, ఏ ప్రతిపక్ష రాజకీయ పార్టీలకి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండటంలా. Either this or that, either with BJP or opposite BJP, ane division spashtanga indelo tisukoragaligaru adi rajakeeyanga vaalla vyuhachitrata manam andarni manam kachithanga abhinandinchalsindi. Kani BJP ee rakamainaatundi appeasement politics cheppatledu kada, vaalla spashtanga maa lakshyalu ivi ani manam munde chepparu. ఆ లక్ష్యాలకు అనుగుణంగానే మేము వర్క్ చేస్తున్నామని చెప్తున్నారు. నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నావా లేదా వాళ్ళతో ఉంటున్నావా, లేదా నువ్వు వెనక్కి యూఆర్ టేకింగ్ ఎ బ్యాక్ సీట్ ఆర్ వెనక్కి కూర్చొని మేము తటస్థులుగా ఉన్నాము, మేము దీంట్లో వెళ్ళిపెట్టడం లేదు అని అంటారా? ఈ మూడే మార్గాలు ఉన్నాయి ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్న మొత్తం రాజకీయ పార్టీలకి, ఇంక్లూడింగ్ మీరు మమతా బెనర్జీ గారి యొక్క మాట తీరు కూడా చూస్తే వాళ్ళు కూడా భయపడుతున్నారు. కాశ్మీర్లో మా 3 సీఎంస్ని మీరు నిర్బంధంలో ఉంచారు, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మన మహబూబా ముఫ్తీ నిర్బంధంలో ఉంచారు. నిర్బంధంలో ఉంచి వాళ్ళని ఒక చోటు ఉంచుతేనే కొట్టుకుని చేస్తారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళ వాళ్ళకే వాళ్ళ యొక్క రాజకీయ పటాలు ఎక్కడ కదిలిపోతాయని భయపడుతున్నారు. పంచాయతీ బ్లాక్స్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఇప్పుడు ఏదైతే మీడియాలో వస్తున్నట్లుగా అక్కడక్కడ హింసలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయని అంటే ఆయన ప్రతి బ్లాక్కి దాదాపు ఒక 10 బ్లాక్స్ వరకు వెళ్ళి వాళ్ళు పర్యటించి ఎక్కడా ఇక్కడ ఇంత ఇసుమంత సంఘటన కూడా జరగలేదు, కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉంది, మా ప్రజల్ని మమ్మల్ని మీరు తప్పుదో పట్టించడం మానేయండి అని చెప్తున్న పరిస్థితి. మరి ఈ రాజకీయ పక్షాలన్నీ మరి ఖచ్చితంగా సమాధానం చెప్పారు భారతదేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకి? వీళ్ళు పాకిస్తాన్ యొక్క వాదానికి అనుగుణంగా ఇక్కడ తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్కి, సో ఈ ఇలా వీళ్ళందరూ వీళ్ళే దొరికిపోతూ, వీళ్ళందరూ వీళ్ళే సంబంధం లేని అంశాలను తీసుకొస్తూ ప్రజల మధ్య ఏదో విద్వేషాలు రచ్చగొడదామని చెప్తూ విఫలమవుతూ దానికి బీజేపీ మీద వంక నెడితే చేయగలిగేది ఏం లేదు. భవిష్యత్తులో రిలవెన్స్ కోల్పోతే ఇలాంటి పార్టీలన్నీ కూడా. ఇక మనం సో 2019 ఆగస్ట్ 15 అనేది భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఆ అంశంలో ఆయన తీసుకున్న మార్గాలు గత వచ్చే 5 సంవత్సరాల్లో ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తారు, ఎట్లా రెప్లికేట్ చేస్తారని మనం చూడాల్సినటువంటి ఉంటుంది. సో ఇక మన రాష్ట్ర రాజకీయాలకు వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో మనం జరుగుతున్నటువంటి వరద రాజకీయం కరకట రాజకీయం చూస్తూ ఉంటే అక్కడ ప్రజల యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క వాళ్ళ మనసుల్లో మెదిలే అంశాలను తలుచుకుంటే ఇప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఏం జరుగుతుంది అంటే కృష్ణా నదిపైన మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా లింగమనేని ఎస్టేట్స్లో ఒక ఇంటిని ఆయన నివాస ప్రాంతంగా ఉంచుకున్నారు. దాని పక్కనే మళ్ళీ తిరిగి ఒక ప్రజావేదికను ఒక ఆఫీస్ కట్టించుకున్నారు. దాన్ని ఆల్రెడీ జగన్ గారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొలబట్టించింది. మనం అదొక అంశం. ఇప్పుడు ఏంటనంటే కృష్ణానదికి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాత మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం వరదకి మునుగుతుందా మునగదా అనేది ఆంధ్రప్రదేశ్ అంతా చర్చ. మునుగుతుందని అధికార పక్షం మాట్లాడడం, మునగదు మీరు కావాలని వరద సృష్టించారు వరద అని మాట్లాడుతూ ఉంటే అసలు యాక్చువల్గా డిస్కషన్ అదా, జరగాల్సినటువంటి చర్చలు అవా? ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా మనం తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఆనందకరమైన అంశం ఏంటంటే ఆగస్టులో కురిసినటువంటి మంచి వర్షాలు ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర కర్ణాటకలో కురిసినటువంటి మంచి వర్షాల వలన ఆ ప్రాజెక్టులన్నీ నిండుకొండల్లాగా తయారవుతున్నాయి. ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యానికి తగ్గట్టుగా నీటిని నిల్వ చేసుకునే ఆ సమయం వచ్చింది. అటు శ్రీశైలం కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, అటు తర్వాత పులిచింతలు కావచ్చు. సో ఉన్నటువంటి ఇవన్నీ ప్రాజెక్ట్స్లోకి కృష్ణా వరద నీరు ఉప్పొంగడంతో గోదావరి వైపు ఎట్లాగూ లేదు. గోదావరి వైపు మనం నిజంగానే చాలా కోల్పోతున్నట్లే మనం చెప్పుకోవాలి. గోదావరి పైన పోలవరం పూర్తి కాలేదు. కాళేశ్వరం అనేవి అవన్నీ ఓన్లీ పంపుల ద్వారా వచ్చిందే తప్ప మన పూర్తి స్థాయిలో ఉండదు. ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క కెపాసిటీ కూడా చాలా తక్కువ. గోదావరి నీరు వరద పాలై సముద్రం పాలవుతున్న క్షణంలో కృష్ణా పైన మన ప్రజల ఆశలు మన ఆశలు తెలుసుకునే సమయంలో కృష్ణ ఉప్పొంగి వరద పొంగి మనం చూస్తుంటే కనుక అన్ని దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2009 సంవత్సరంలో రోసయ్య గారు సీఎంగా ఉన్న సమయంలో గేట్లు ఎత్తాల్సిన టైం వచ్చింది అప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం వద్ద. అలాంటిది ఇప్పుడు 2 దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2 చోట్ల గేట్లు ఎత్తి రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లాగా ఉండి దిగువ ప్రాంతానికి మిగతా వరదని తరలించాల్సిన పరిస్థితుల్లో ఆనందపడాల్సిన సమయంలో లేదా భవిష్యత్తులో ఈ నీటిని ఇంకా సముద్రం పాలు కాకుండా ఎలా ఒడిసి పట్టుకోవాలి, ఈ కృష్ణంలో వాటర్ రావట్లేదు కాబట్టి గోదావరి నుంచి అక్కడెక్కడి నుంచో మనం నల్గొండ నుంచి తీసుకొచ్చి నల్గొండ మీదుగా రాయలసీమ తరలిస్తాము అనే లాంటి సంబంధం లేనటువంటి రెండు రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో ఇబ్బందులకు గురి చేసిన అంశాలపైన శ్రద్ధపడడం కంటే భవిష్యత్తులో ఈ కృష్ణా నీరు కనుక ఇట్లా విడుదలైతే ఇంకెక్కడ మనం దాన్ని అడ్వాంటేజ్ కింద ఉపయోగించుకుని శ్రీశైలం వద్ద నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అటు ఎట్లా నీటిని మళ్లించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ యొక్క నీటి కష్టాలు ఎట్లా తీర్చాలి, వాటిని ఎట్లా అలాంటి అంశాలపైన చర్చ జరగాల్సిన తరుణంలో అదంతా పోయింది. కేవలం 2 స్థానిక పార్టీల మధ్య యుద్ధంలాగా ఆ 2 స్థానిక పార్టీలకి మధ్య ఈ మీడియా పోషిస్తున్నటువంటి నారద పాత్ర అనకూడదు, పుల్లలు పెట్టే పాత్ర. వాళ్ళు వీళ్ళు ఎలా చేశారంటే వాళ్ళు చేయడం ద్వారా వీళ్ళేమో అక్కడ మునిగిపోయిందని వీళ్ళంటే కాదని చెప్పి ఈ మీడియా కాదు సాక్షిలో చూపిస్తున్నటువంటిది అంత అబద్ధం, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునగలేదు, అది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అవునా కాదో స్పష్టంగా చెప్పాలి మీడియా కూడా. ఆయన లింగమనేని గారు గెస్ట్ హౌస్ నిన్న అద్దెచ్చుండని మొన్నటిదాకా అన్నారు. ఒకవేళ లింగమనేని గారు గెస్ట్ హౌస్ అయితే గనక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అక్కడ ఉండడం అవసరం లేనప్పుడు ఎక్కడో వేరే విజయవాడలోనో గుంటూరులోనో వేరే ఇల్లు తీసుకుని ఉండొచ్చు. మరి ఆయనకి ఎందుకు అంత పట్టుదలో నాకు అర్థం కాదు. నాకు నేను ఇక్కడే ఉండాలి, నా ఇల్లు ఎలా ఖాళీ చేయిస్తారు మీరు అంటారు ఆయన. అది మీ ఇల్లా, లింగమనేని గారు మీకు ఇచ్చిన ఇల్లా, లేకపోతే మీకు బహుమతిగా ఇచ్చారా, మీ పేరు రిజిస్టర్ చేశారా, లేదా ఆయన అద్దిల్లు అయితే కనుక అద్దిల్లు అయితే ఏముంది, ఒక చోట ఇబ్బందులు వస్తున్నాయి, అద్దున్న ఇంట్లో మనకి వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు అవుతుంది, మనం అలాంటి చోట ఉండం కదా, వేరే చోట మార్చుకుని వెళ్ళిపోవాలి. అంటే వరద అక్కడ దాకా రాదని ఆయన ఉద్దేశమో తెలియదు. వరద వచ్చింది, నిల్లు మునిగిపోతుంది, మేము ఎప్పుడో చెప్పావు ఇది అక్రమ నిర్మాణం అది కొల్లగొడతామని అంటూ అక్కడ ఉన్నటువంటి జగన్ గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు, ఈ రోజున ఇంకొక పెద్ద వివాదం డ్రోన్ తీసుకొచ్చి డ్రోన్ ద్వారా సర్వే చేపిస్తున్నారు, అది నా ఇంటి మీదుగా వెళ్తుంది, నా ఇల్లును పరిశీలిస్తున్నారు, నా భద్రతకు ఇబ్బంది అవుతుంది, నన్ను నా ఇల్లు ముంచడానికే ప్రకాశం బారేజ్ 3 గేట్ల వద్ద ఇసుక పడవల్ని ముంచేశారు. అంటే దాదాపు నిన్నటి దాకా కృష్ణాలో ఉన్నటువంటి వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు, 10 లక్షల క్యూసెక్ల వరద, 10 లక్షల క్యూసెక్ల వరద వస్తే దాన్ని ఒక 3 ఇసుక బోట్లు బ్యారేజ్ దగ్గర ఆపుతాయా? అంటే అక్కడే ఇక్కడ దాకా నాగార్జున సాగర్ దగ్గర 10 లక్షల క్యూసెక్లు వస్తే వాళ్ళ కిందకు రిలీజ్ చేసేది 5, 6, 7 దాకా పెరిగింది ఆల్మోస్ట్, ఇప్పుడు 7 దాకా తీసుకెళ్తున్నారు, పెరుగుతూ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్టు దాని పరిమితి స్థాయి వరకు ఏదైతే ఉందో ఆ స్థాయి దాటి ఇంకా రావచ్చు వరద అనుకున్నప్పుడు ఎక్కువ నీళ్ళు వదులుతారు కిందకి ప్రకాశం బ్యారేజ్కి, ఆ తర్వాత సముద్రంలోకి వెళ్తుంది. వెళ్తూ ఉన్నప్పుడు దానికి తెలుగుదేశం చేసే వాదన ఏంటనంటే, తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి లోకేష్ గారు చెప్పే వాదం ఏంటనంటే, ప్రకాశం గేట్ల దగ్గర 3 పడవలను ముంచారట. ఆ 3 పడవల్ని ముంచడం, ఇసుక పడవల్ని ముంచారు, ఇసుక పడవల్ని ముంచి అక్కడ నీళ్లు వెళ్లకుండా చేసి ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచడానికి, అసలు ఇంకా వీళ్ళనందరినీ ఏమనాలో నాకు అర్థం కాదు. అసలు ప్రజలు ఏమనుకుంటారని ఎవరికీ లేదు. దీని చుట్టూనే రాజకీయం ఏంటో అర్థం కాదు. వరదల వల్ల కరకట్టల దగ్గర మునిగిపోయినటువంటి మిగతా ప్రజల గురించి ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరు చెప్పరు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఈ టీమ్స్ ఏం పనిచేస్తున్నాయి, వాటి పర్యవేక్షణ ఏంటి, వాళ్ళందరికీ సరైన వసతి సౌకర్యాలు అందుతున్నాయా, నేట మునిగిన పంటలు ఎంత, వీళ్ళకి పర్యవసనాలు ఏంటి, వీళ్ళందరికీ మన కిసాన్ బీమా యోజన ద్వారా వీళ్ళందరికీ ఏమైనా ఆల్రెడీ కట్టారా కట్టలేదా, దీన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని ఎంత, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, ఇవంతా ఏం లేదు. ఆయన ఇల్లు మునుగుతుంది అని వీళ్ళు అన్నాం, ఇల్లు మునగడం లేదు, మాకు ఇంకా టైం ఉంది, ఇంకా పైకి రాలేదు, కేవలం అవుట్ హౌస్ మిగిలింది, అయినా మీరు పైదాకా ముంచేదాకా మీరు కావాలని చేస్తున్నారు. నా భద్రత పైన నిజంగా ఆయనకి అంత ఇబ్బంది ఉంటే ఆయన ఇల్లు ఖాళీ చేసి మరింత భద్రతాపరమైనటువంటి రక్షణ వలయాలు ఉండే ఇంటికి వెళ్ళాలి. మరి నదీ పరివాహక ప్రాంతంలో ఉంటే ఎప్పటికైనా ఇబ్బంది, ఎవరైనా వచ్చి అటాక్ చేయొచ్చు. ఆయనకు ఆల్రెడీ మొన్న 193 మందిని తిరిగి రిటర్న్ చేస్తున్నారు ఆయన భద్రతా సిబ్బందిని మాజీ ముఖ్యమంత్రి హోదాలో. ప్లస్ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి హోదాలు. సో భద్రత విషయం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు వీళ్ళెవరికి, వీళ్ళిద్దరికీ స్పష్టంగా అర్థమవుతుందంటే వీళ్ళిద్దరికీ ప్రయోజనం అది కాదు. ఒకళ్ళపైన ఒకళ్ళకి కక్ష సాధింపు, ఆ కక్ష సాధింపులో ఎవరు పైచేయని, ఎవరు బ్రెయిన్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు బ్రెయిన్ గేమ్ బాగా ఆడగలుగుతున్నారు, ఎవరు దానికి బలవుతున్నారు అనేది దీని గురించి ఆలోచించడం తప్ప వీళ్ళు చేస్తున్న పనులు ఏందో, ఇంకా భవిష్యత్తులో వీళ్ళు ఎట్లా ఏమి నిర్దేశించుకుంటారు అనేది వాళ్ళకే తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ఇల్లు నిజంగా భద్రతాపరం ఇబ్బందులు ఉంటే కనుక ఆయన ఆ ఇబ్బందులు లేవని అనుకుంటే ఆయన ఖాళీ చేసి ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్ ఆయన వచ్చేయకూడదు కదా, నాకు ఇంటికి ఇబ్బంది లేదు, నాకేం డోకా లేదు, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను ఉంటూ ప్రజల్లో పర్యటిస్తూ వరద బాధితులందరినీ నేను తింటింటికి తిరిగి నేను వాళ్ళందరికీ సరైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందేదాకా పోరాడతాను అని ఆయన అనట్లేదు. ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి గవర్నర్ వచ్చిన తర్వాత ఆయన ఎట్ హోమ్ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతగా, మొట్టమొదటి గవర్నర్ ఇచ్చినటువంటి ఎట్ హోమ్ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతగా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 40+ సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నేత, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ఒక నేత, ఒక వ్యవస్థని ఆయన గౌరవించలే వచ్చారు. హైదరాబాద్ వచ్చేసారు ఆయన, అక్కడ నీళ్ళు వస్తున్నాయని చెప్పి. సో ఎవరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈ ఒకళ్ళపైన ఒకళ్ళు నిందారోపణలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి కావాల్సిన ఇవే ఏం చేయదలుచుకుంటున్నారు అనేది వీళ్ళంతా సరిగా చర్చించుకుని ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రజలు కూడా, సో ప్రాంతీయ పార్టీల వల్ల వచ్చేది వచ్చే ఇబ్బందుల ఇక్కడ ఇలాగే ఉంటుంది. మీరు అటు కాశ్మీర్లో తీసుకుంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అండ్ మన ముక్తి పీడీపీ పార్టీ, మన ముక్తి మొహమ్మద్ సయీద్ పెట్టినటువంటి ఇప్పుడు వాళ్ళ పార్టీలు, వాళ్ళిద్దరే కొట్టుకుంటా ఉంటారు. నువ్వు ఈ ఇక్కడ ఉన్న కారణానికి ఇక్కడ నువ్వంటే నువ్వు అని వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు. జాతీయ పార్టీలు రానివ్వరు, అక్కడ అభివృద్ధి చెందనివ్వరు. అభివృద్ధి చెందకుండా అన్నిటికీ అడ్డుపడతా ఉంటారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అడుగు పెడితే మా ఆత్మగౌరవం అంటారు, కాశ్మీర్ల యొక్క ఆత్మ స్వయం ప్రతిపత్తి అంటారు. అలా చెప్పే కాశ్మీర్లు మోసం చేశారు 70 ఏళ్ల పాటు. వాళ్ళు నిరంతరం ఇది లేకుండా, వాళ్ళు ఎప్పటికీ రక్షణ లేకుండా, ఎప్పటికీ క్లారిటీ లేకుండా అట్లాగే ఉండిపోయారు. సో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య కనుక ఎప్పుడైనా ఇట్లాంటివి అధికార బదిలీలు, అధికార మార్పిడి ప్రతి 5 సంవత్సరాలకు జరగడం మొదలు పెడతా ఉంటే, పక్కన తమిళనాడులో మనం చూస్తున్నాం అవినీతి అంతులేని అవినీతి, తీవ్రమైనటువంటి ఉచితాలు, ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి అప్పులు. అంతే తప్ప వాళ్ళకి ఎక్కడ ప్రత్యేకమైనటువంటి ఇది ఉండదు. సేమ్ యాజ్ ద కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అట్లాగే తయారవుతుందా? ఒకళ్ళపైన ఒకళ్ళు కక్ష సాధింపులు, దిగజారినటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, లాజిక్ లేనటువంటి, కనీసం తర్కానికి అందరిని విమర్శలు చేసుకుంటూ ఉండడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎటు తీసుకెళ్ళదలుచుకుంటారో అర్థం కాదు. మరి ఒక పక్కన ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన కూడా భవిష్యత్తులో మరి ఎంతవరకు ఎదుగుతారు, ఎంతవరకు ప్రజా గొంతుకకి ఆయన వేదిక నిలుస్తారని అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఆయన దగ్గర ఆయన వైపు నుంచి కూడా అటువంటి నాయకత్వ లక్షణాలు కనిపించడంలా. కాంగ్రెస్ ఏమో అక్కడ చచ్చిపోయింది, కాంగ్రెస్ ఎట్లాగూ ఆంధ్రప్రదేశ్ నుంచి వైప్డ్ అవుట్. మరి ఇంకా అప్పుడు ఖచ్చితంగా అక్కడ బీజేపీ వెళ్ళు అనుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. జాతీయ భావజాలం ఒకవైపు, డెలివరీ ఒక్కొక్క వైపు. డెలివరీ అనేది వాళ్ళకి స్పష్టంగా డెలివరీ పైన బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వంలో పనిచేసే నాయకులకు కానీ అధికారులకు కానీ వాళ్ళకి ఒక స్పష్టమైన లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను కంప్లీట్ చేయడం వైపు, వేగంగా కంప్లీట్ చేయడం వైపు, అనుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలో కంప్లీట్ చేయడం వైపు వాళ్ళు చాలా మనం చూస్తే కనుక 100% రూరల్ ఎలక్ట్రిఫికేషన్, 18,000 గ్రామాలకి అని ఒక టైం పెట్టుకుని అంతమందికి ఇవ్వాలి, ఈ టైం లోపల అందరికీ గృహ విద్యుత్ అందుబాటులో ఉండాలి, ఈ టైం లోపల ఇన్ని కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళు టైం, అట్లాగే ఇన్ని వేల కిలోమీటర్లని ఎలక్ట్రిఫికేషన్ చేయాలి, ఇన్ని వేల కిలోమీటర్లని మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ వైపు మరల్చాలి, ప్రతిదీ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తారండి. ఇన్ని ఎల్ఈడి బల్బులు డిస్ట్రిబ్యూషన్ జరగాలి, దీనివల్ల ఇంత ప్రయోజనం కలగాలి, ఇన్ని టార్గెట్ పెట్టి పనిచేస్తారండి. ఆ డెలివరబుల్స్ మీద వర్క్ చేసే మెకానిజంని మీకు మన మిగతా పార్టీల్లో పెద్దగా చూడం. మీరు మనం ఇక్కడ గమనిస్తే కనుక మిషన్ భగీరథ ద్వారా నేను మన తెలంగాణలో గమనిస్తే, ఇంటింటికి ఉచిత ఇంటింటికి త్రాగునీరు ఇవ్వకుండా, మంచినీరు ఇవ్వకుండా నేను ఎన్నికలకు పోను అన్నారు మన అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎలక్షన్స్ ముందు ఒక అన్నలు అడిట్ అవుతుంది, దాని గురించి పెద్ద విషయం ఏంటన్నారు ఆయన కూడా జనాల్ని కన్విన్స్ చేసుకోగలిగారు. అది అక్కడ ఎన్నికల రాజకీయాల్లో అది చెల్లించుకోగలిగారు. కనీసం 15 ఇవ్వాలి డెడ్ లైన్, 14 డెడ్ లైన్, 15 నుంచి పరిపాలన ఎట్లా ఉంటుందో చూపిస్తానన్నారు ఆయన. మరి ఇక్కడ డెలివర్ చేయగలిగారా? మిషన్ భగీరథ ద్వారా అన్ని ఇళ్ళకి నిజంగానే మంచినీటి సౌకర్యం నల్లా ద్వారా ఇవ్వగలిగారా? ఇవ్వలేదు. జరిగిందా అంటే మనం ఇవన్నీ ప్రశ్నార్థకాలు. అట్లాగే రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకొస్తాం, రెవెన్యూ చట్టం చాలా పాపభూయిష్టం అయిపోయింది, అవినీతి పెరిగిపోయింది. అసలు యాక్చువల్గా ప్రక్షాళన జరిగిన తర్వాత భూ రికార్డుల సవరణ జరిగి ఉండాల్సింది. రెవెన్యూ చట్టం కొత్తగా ఏర్పాటు చేసి ఎవరెవరు దేనికి ఏ స్థాయిలో దేనికి జవాబుదారీ అని స్పష్టంగా లేకుండా మన ఆల్రెడీ భూ రికార్డుల పరిశీలన కోసం పంపించారు. మనం చూస్తే కనుక కొన్ని వందల మంది ఎంఆర్ఓలు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది రైతుల దగ్గర నుండి సామాన్య ప్రజల దగ్గర నుండి 1 ఎకరం 2 ఎకరాలు 30 సెంట్లు 20 కుంటలు ఇంత చిన్న చిన్న స్థలాల వాళ్ళ దగ్గర నుంచి కూడా అది ఆన్లైన్లో నమోదు చేయడానికి కోట్లాది రూపాయల ప్రజలని సొమ్ముని దోచుకున్నారు అని మన అనేక రిపోర్ట్లు చూస్తున్నాం. మరి ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగేదాకా ఎందుకు ఉపేక్షించారు? ఈ అవినీతి జరిగే అవకాశాన్ని పక్కన పెట్టి లేదా రికార్డ్ ప్రక్షాళనకు వెళ్ళి ఉండాల్సింది. డబ్బులు ఇచ్చి కూడా చాలామంది చాలా చోట్ల రికార్డులు వెరిఫికేషన్ కూడా సరిగా చేయకుండా రికార్డ్స్ అప్డేట్ చేస్తూ ఉంటే, అంటే ఒక డబ్బులు ఇస్తే మీ భూమి నాదైపోవచ్చు, మీరు డబ్బులు ఇస్తే నా భూమి మీదైపోవచ్చు అనే స్థాయిలో ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకుని రెవెన్యూ చట్టం ఇప్పుడు ఇదంతా అయిపోయాక కొత్తగా రెవెన్యూ చట్టం ఏంటో అర్థం కాదు. ఆ రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పి దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి దానిపైన చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి, దాని మీద కమిటీ వేసామంటున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతి లేని ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, అవినీతి అనేది ఎక్కడ జరిగినా మా కాల్ సెంటర్ కాల్ చేయండి, తగ్గిందా? కాదు. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు, నిర్దిష్టమైన ప్రణాళికలు, ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహాలు అనేవి ఉండాలి. లేకుండా సో జనాల్లో ఒక అసంతృప్తి పెరిగేటప్పటికి దాన్ని తగ్గించడానికి ఒక నినాదం ఇవ్వడం అనేది కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఈ అంశాలపైన కొన్ని అంశాలపైన అంటే దాన్ని ఒప్పుకునే గట్ ఫీల్ కొంతమందికి ఉండాలి, ఉంది. కానీ దీన్ని మనం అధిగమిస్తాము, తిరిగి మంచి మన పునరుత్తేజితమైనటువంటి గ్రామీణ స్థాయి ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడం ద్వారా మన లక్ష్యాలను చేరుకుంటామని అనే ఆ మూమెంట్, ఆ మోటివేషన్ నాయకులు ఇవ్వగలగాలి. మొన్న మోడీ గారు మాట్లాడుతూ నిన్న కనీసం 22 కల్లా దేశంలో, మన దేశంలో విదేశాలకు వెళ్ళి టూరిస్ట్ ప్లేసెస్ తిరిగే బదులు మన దేశంలో అనేక రకమైనటువంటి ప్రకృతి అందాలు ఉన్నాయి, అటు నార్త్ ఈస్ట్తో మొదలుపెట్టి ఇటు కాశ్మీర్తో మొదలుపెట్టి ఇటు వింధ్య మన వెస్ట్ హిల్స్తో మొదలుపెట్టి ఇటు కేరళతో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు పర్యాటక క్షేత్రాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కనీసం ఒక 15 క్షేత్రాలను మీరు 22 కల్లా దర్శించండి. జాతీయ స్థాయిలో పర్యాటక రంగంలో అది విపరీతమైన బూస్ట్ ఇస్తుంది. రూరల్ మార్కెట్ రూరల్ గ్రామీణ స్థాయిలో పర్యావరణం పర్యాటక రంగం పెరిగితే కనుక అనేక ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదొక విజన్, అదొక మూమెంట్, దాన్ని మనం అందరం అందిపుచ్చుకోవాలి. అలాగే క్షేత్రస్థాయి నాయకత్వం, రాష్ట్రస్థాయి నాయకత్వాలు కూడా ఎలా చేస్తున్నామనే దానిపైన ఒక స్పష్టత ఇవ్వాలి. ఇదేమి మోనార్కిజం కాదు. మేము చేసేస్తున్నాం, ఈవేళ నుంచి జరిగింది కాబట్టి రేపటి నుంచి వీళ్ళందరినీ చట్టం లేపేస్తాం అంతే. మరి ఇంతకాలం జరిగిన అవినీతికి బాధ్యత ఎవరు? ఇంతకుముందు ఇందిరామిళ్లలో ఏసీబీ రిపోర్టులు చూస్తే ప్రతి అనేక కుంభకోణం దాదాపు 9 లక్షల ఇళ్ళు క్షేత్రస్థాయిలో లేనే లేని ఇళ్లని మరి ఉన్నట్లుగా చూపించి బిల్లులు చేసుకున్నారని చెప్పి ఈ ప్రభుత్వమే ఇంతకుముందు గత సమయంలో వాళ్ళు ఒక నివేదిక తీసుకొచ్చి బయటపెట్టారు. మరి ఎవరిపైన చర్యలు తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? తెలియదు. మరి ఆ సొమ్మంతా ఏమైపోయింది అంటే వ్యవస్థలో అవినీతిలో డైజెస్ట్ చేసేసుకున్నారా అక్కడ ఉన్న వాళ్ళందరూ? దాని అందరికీ ప్రభుత్వం అధికారికంగా దానికి అనుమతి ఇచ్చిందా? సరే మీరు తినదేదో తిన్నారు, ఇక్కడ నుంచి తినకండి అని చెప్పారా? అంటే ఏం జరుగుతుంది అసలు? మరి ఏ రకం అంటే మేము ఉపేక్షిస్తాము, అయిపోయింది కాబట్టి ఉపేక్షిస్తాము, అయిపోయింది ఓకే, ఈ తర్వాత ఇక్కడి నుంచి మాత్రం రావాన్ని గర్జిస్తాము, అది ఎట్లా కుదురుతుంది? వ్యవస్థలో భయం ఎక్కడి నుంచి వస్తుంది? అధికారులు బాధ్యతయుతంగా జవాబుదారీతనంతా ఎట్లా వర్క్ చేస్తారు? ఇవన్నీ ఆలోచించాలి కదా, ఇవన్నీ ప్రజల్లో నమ్మకం కలిగించాలి కదా మనం. అట్లా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు మీరు గమనిస్తే కనుక ఇక్కడ ప్రభుత్వం 100 రోజుల్లో దాదాపు వచ్చే ఎన్నికల కల్లా హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి తగ్గినటువంటి ప్రణాళికలు ఏం జరిగినాయి? రోడ్లపైన గుంట కనిపిస్తే 1000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చే స్థాయికి తీసుకెళ్తామన్నారు, తీసుకెళ్లారా? వర్షం పడితే ఈ రోజున హైదరాబాద్ యొక్క పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. దానికి మౌలిక సదుపాయాలపైన మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత, ఎంతమందికి ఇది కల్పించారు? హైదరాబాద్ పాలకుల వల్ల పెరగదు, హైదరాబాద్ ప్రజల వల్ల పెరుగుతుంది. హైదరాబాద్కు ఆ డెమోగ్రఫిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ పెరిగే క్రమంలో మనం ఈ ప్రభుత్వాలు వాళ్ళందరికీ సరిపడ మౌలిక వనరులను కల్పించడానికి, ఒక మాస్టర్ డిజైన్ క్రియేట్ చేయడానికి, వీళ్ళందరికీ సరైన రవాణా వసతి సౌకర్యాలకి ఉండేలాగా, అట్లాగే తాగునీటి అవసరాలకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా తీసుకున్న ప్రణాళికలు ఏమైనాయి? మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసిన చెరువుల యొక్క ఎన్ని చెరువులు ఇప్పటిదాకా నిండాయి, ఎన్ని చెరువులు తిరిగి రీఛార్జ్ కాబడ్డాయి, ఎంత భూగర్భ జలాలు పెరిగాయి, ఎంత మంచినీటి వసతి ఇక్కడికి వచ్చింది, మంజీరా కనెక్షన్స్ యొక్క పర్యవసానం ఎక్కడ దాకా వచ్చింది, ఎంత మన స్టోరేజ్ కెపాసిటీ ఎంత పెరిగింది, రిజర్వాయర్స్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఎంత పెరిగింది, ఎక్కడుంది, ఎక్కడ స్పష్టమైనటువంటి ఇంకా లేదు. మళ్ళీ తిరిగి జిహెచ్ఎంసి సెలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఈ సంవత్సరం జరగాలి, జరుగుతాయి. సో జరిగే క్రమం అంటే ప్రభుత్వాలు జవాబుదారీతనం లేనంత కాలము, అది క్షేత్రస్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు, ప్రజల్లో ఆ రకమైనటువంటి భరోసా ఇవ్వనంత కాలము, కేవలం ఒకళ్ళ మీద బుర్ర జల్లుతాం, ఇక్కడ మా వ్యూహాల ప్రకారమే మేము చేస్తాం, ఇక్కడ బీజేపీ రాకూడదు, ఇక్కడ కాంగ్రెస్ చచ్చిపోయింది, ఇక్కడ మేమే వెళ్తాము, అట్లాగే అక్కడ నాకు 50% ఓట్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండకూడదు, బీజేపీ తక్కువ వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఎవరు మాట్లాడకూడదు, మేమంతా కలిసి మేము బీజేపీ అంటే బీజేపీని వ్యతిరేకించడం లక్ష్యంగా, ప్రజల యొక్క భవిష్యత్ తరాలకు తగ్గ సరైనటువంటి సదుపాయాలు, సరైనటువంటి భరోసా కల్పించడం లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, స్థానిక పార్టీ నాయకులు కానీ, స్థానిక పార్టీలు కానీ ఆ వ్యూహాలు రచించినంత కాలమే వాళ్ళకి భవిష్యత్తు, వాళ్ళ పార్టీ యొక్క భవిష్యత్తు. అది కాని రోజున తెలుగు ప్రజలు కూడా విచక్షణతో అర్థం చేసుకున్న రోజున భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క పునాదులు బలపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, ప్రత్యేకించి అమిత్ షా ఇక్కడ ఆయన శ్రద్ధ పెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. వివిధ పార్టీల నుంచి ఆల్రెడీ మన వివేక్ గారు జరగడం జరిగింది, మన వెంకటస్వామి గారు అబ్బాయి, మాజీ ఎంపీ, ఆయన ఈ పార్టీ బీజేపీలో జరగడం జరిగింది. ఇంకా పలువురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు చేరుతున్నట్లుగా బీజేపీలో వార్తలు వస్తున్నాయి. అది 18వ తారీఖున నడ్డా గారి సమక్షంలో చేరికలు ఉంటాయని బీజేపీలు చెప్తున్నారు. సో రాజకీయ పార్టీలు ఎదుగుతాయి, ఎదుగు వాటికి ఎదుర్కొనడానికి సుపరిపాలన ద్వారా, మా పరిపాలన వలనే మేము తిరిగి ఓట్లు అడుగుతాము, రాజకీయం చేయడం ద్వారా మాత్రం ఒకటే కాదు అని స్పష్టంగా చెప్పగలిగే రోజు వచ్చిన రోజున స్థానిక పార్టీలకి భవిష్యత్తు మనుగడ. అది రాని రోజున, లేని రోజున, రేపు ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ దారులు తెరుచుకుంటాయి. బీజేపీ ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పడతాయి, దక్షిణాదిలో కూడా జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి అవకాశాలను కొట్టిపారేయడానికి ఖచ్చితంగా లేదు అని అన్ని పార్టీలు తెలుసుకోవాలి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి చర్చ, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ. మరిన్ని అంశాలతో మళ్ళీ తిరిగి వచ్చే మంగళవారం మనం ఇదే సమయంలో 8:30 to 9:00 మధ్యలో ఈ అంశాలను చర్చిద్దాం, మాట్లాడదాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఉంటాను నేను మీ ఈశ్వర్ విష్ణు బొట్ల, సైనింగ్ ఆఫ్.
ఇంతవరకు మీరు విన్నారు ఈశ్వర్ విష్ణు బొట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం. August 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Christ.